The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు మార్నింగ్ మంత్ర కార్యక్రమం జనవరి 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, హలో, నమస్తే, వణకం. మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర, మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారంతో మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది ఒక భారతీయ స్వరం. ఈరోజు మనం మార్నింగ్ మంత్రలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్తో మీరు కూడా మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్, యుఎస్ఏ వాళ్ళైతే 1484-364-3471 ఫోన్ చేసి మాతో మాట్లాడేయచ్చు. ఇండియా వాసులు అయితే 9882-55-55-672 ఫోన్ చేసి మాతో మాట్లాడేయచ్చు. ఇండియా వాసులకి మరొకసారి నెంబర్ చెప్తున్నాను, 9882-55-55-672 ఫోన్ చేసి మాతో మాట్లాడేయచ్చు. ఇక ప్రపంచ వాస్తవాలు అయితే స్కైప్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు, మాతో మాట్లాడవచ్చు. మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్. అయితే ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ ఎవరంటే సాహితీ పురస్కార గ్రహీత, జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత, యువ కవయిత్రి శ్రీనిధి గారితో మనం ఉన్నాం. వారితో మనం మాట్లాడదాం. నమస్కారం అండి శ్రీనిధి గారు.
నమస్కారం అండి.
ఎలా ఉన్నారండి?
చాలా బాగున్నానండి, మీరు?
నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మైండ్ మీడియా.
థ్యాంక్ యూ సార్, ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఓకే, థ్యాంక్ యూ అండి, మీకు కూడా విష్ ద సేమ్. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ గురించి ఇప్పుడు ఇలా గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక పాట మీ గురించి నేను ఒక పాట పాడుతున్నాను, వినండి. పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహు మహున కన్న తల్లి నా దేశం, మహోజ్జ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాన శక్తులు శురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన, అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే ఎందుకు కట్టాలి రా శిస్తు, నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలు ఉడిచావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి తిని బట్టి నీకు శిస్తులు కట్టాలి రా. అని పిల్ల పిల్ల సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమించి గురి కొయ్యల ముగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు, పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి.
నమస్కారం అండి శ్రీనిధి గారు.
నమస్కారం సార్.
అయితే మొదట మీరు ఏ ఊర్లో జన్మించారు, మీ ఊరు పేరు చెప్పండి.
సార్ మా స్వగ్రామం కర్ణాటకలోని చండ్రుకి అనే పల్లెటూరు సార్. 12 సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చాము. మన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే ఉంటున్నాము.
ఓకే.
ప్రస్తుతం వీరన్నపేట అనే గ్రామంలో ఉంటున్నాం సార్.
ఓకే ఓకే. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం అన్నారు, మీకేమన్నా కన్నడ భాష ఏమన్నా టచ్ ఉందా? కొంచెం
అర్థం అవుతుంది సార్.
అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఈ కవితలు అన్నీ రాశారు కదా, అవి ఏ ఏజ్ నుంచి మీకు స్టార్ట్ అయ్యాయి?
నేను నేను 7th క్లాస్ అంటే 12 సంవత్సరాల నుంచి కవిత్వాలు రాస్తున్నాను సార్.
ఓ వెరీ నైస్. 7th క్లాస్ నుంచి. అప్పట్లో మరి మీకు ఏం చూసి ప్రేరణ కలిగింది ఇప్పుడు కవితలు రాయాలంటే ప్రేరణ?
అంటే సమాజంలో మొత్తం చూస్తూ ఉంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి.
ఎలా చూస్తారు మీరు 7th క్లాస్ లో, మీరు బడికి వెళ్తున్నారు ఇంటికి వచ్చారు, ఎలా సమాజాన్ని ఎలా చూసారు మీరు, టీవీలో చూసారా?
లేదు సార్, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల నేను ఎక్కువగా స్కూల్ కి వెళ్లకుండా లైబ్రరీకి వెళ్ళేది.
ఓకే.
స్కూల్ కి స్కిప్ లీవ్ పెట్టేసి 2 మంత్స్ అలా ఇంట్లో ఏం చేయాలో తోచక లైబ్రరీకి వెళ్ళేదాన్ని. అలా ప్రతిదీ అబ్జర్వ్ చేయడం నేర్చుకుని నేను కూడా ఏదో ఒకటి రాయాలి అని కవిత్వాల పైన దృష్టి పెట్టాను.
అంటే లైబ్రరీ అంటే ఎక్కడ, ఏ విలేజ్ లో?
నౌపేట అని ఒక చిన్న గ్రామం సార్, మండలం అది. అక్కడే ఉన్న శాఖా గ్రంథాలయంలో నేను బుక్ చదవడం నేర్చుకున్నాను అప్పుడప్పుడే.
అయితే మీరు తొలిసారిగా రాసిన కవిత మాకు మా శ్రోతలకి వినిపించండి.
తప్పకుండా సార్. నేను మన దేశానికి సంబంధించిన కవిత్వాన్ని మొదటగా రాశాను.
ఓకే.
నా కవిత శీర్షిక నా దేశం.
ఓకే వెరీ నైస్, చెప్పండి.
నా దేశం పవిత్రమైనది, సుసంపన్నమైనది. నా భారతదేశం 1000 సంవత్సరాల సుచరిత గలది. నా దేశం దేవతల దేశం. నా భారతదేశం ఐక్యమత్యానికి ప్రతీక. ఈ దేశం జీవనదుల జన్మస్థానం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, వైవిధ్యత కలిగిన హిందూస్థానం, సమరుల జన్మస్థానం, చారిత్రక నేపథ్యం గల ప్రదేశం నా హిందూ ప్రదేశం.
ఓకే, చాలా చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడు ఇది ఏ సంవత్సరంలో రాశారు, ఐడియా ఉందా?
లేదు సార్, నేను 7వ తరగతి.
7వ తరగతి. ఓకే. అయితే మీరు రాసిన తర్వాత ఫస్ట్ ఎవరికి చూపించడం జరిగింది, మీ మాస్టర్ కి కానీ ఎవరికి, మీ తల్లిదండ్రులకా లేకపోతే మీ మాస్టర్ కా, మీ ఫ్రెండ్స్ కి చూపించారా ఫస్ట్?
ఎవరికి చూపించలేదు సార్.
మరి ఎప్పుడు ఇది వెలుగులోకి తీస్తారు మీరు?
8th క్లాస్ లో ఒక సోషల్ సార్ ఉండేది, అంజన్ కుమార్ సార్ అని. ఆ సార్ నాలో నన్ను ఎందుకో ప్రత్యేకంగా చూసేవారు. అలా నాకు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేయడంతో నేను మెల్లిమెల్లగా నా కవిత్వాలను చూపించడం స్టార్ట్ చేశాను. ప్రోత్సహిస్తూ వచ్చి నన్ను స్టేజ్ పైన మాట్లాడేలాగా చేశారు. అలా అలా కవిత్వాన్ని రాస్తూ ఉన్నాను.
అయితే మీ కవితలు ప్రపంచానికి పరిచయం చేసిన గురువు పేరు ఏదన్నారు?
అంజన్ కుమార్
గురువు గారు, మొదట గురువు గారు వారే
ఆది గురువు అతను.
సరే, ఆ తర్వాత మీరు ఏ టైంలో రాస్తూ ఉండేవారు, అంటే మార్నింగ్?
అర్ధరాత్రిలో సార్, అందరూ పడుకున్నాక నాకు నిద్ర పట్టేది కాదు.
అప్పుడు ప్రపంచంలో మీరు విహరించేవారు?
నేను విహరించేవాడిని.
ఓకే, చాలా వెరీ నైస్. మరి ఇంకొకటి చెప్పండి కొంచెం
సార్. ఏంటంటే నాకు కొంచెం ఆరోగ్య సమస్య ఉండేది, నిద్ర వచ్చేది కాదు. ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసినా నిద్ర రాకపోయేసరికి పెన్ను పేపర్ అందుకుని ఏదో ఒకటి తోచుని రాసేదాన్ని. అలా అలా నేను రాసేవి ఏదో పిచ్చి రాతలు అనుకుంటే అవి చూసిన వాళ్ళు ఇవి పిచ్చి రాతలు కాదు, వీటిలో అర్థం ఉంది అని చెప్పేసి మెల్లిగా ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు.
ఓకే ఓకే, చాలా బాగుంది. అయితే మా కోసం ఇంకొకటి కవిత.
తప్పకుండా సార్. వీచే ఆ ప్రకృతి పవనాలు, కావాలి ఆస్వాదించగల నయనాలు, కానీ నేడు లేరు అటువంటి మానవులు. ఉందా నేటి తరానికి అర్థం, ఇదే కొనసాగితే ఈ సమాజం వ్యర్థం. అరికట్టుటకు ప్రతి ఒక్కరిది బాధ్యత, పాటించాలి చక్కటి నిబద్ధత. మారనెల్లని ప్రభుత్వాల్లో ప్రయోజనం మాత్రం శూన్యంలో. ఉందా నేటి తరానికి అర్థం, ఇదే కొనసాగితే ఈ సమాజం వ్యర్థం. ప్రకృతి పైన రాసిన కవిత్వం సార్ ఇది. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు రాశాను.
8వ తరగతిలో ఉన్నప్పుడే రాశారు మీరు ప్రకృతి?
అవును సార్.
మీరు ప్రకృతిని వివరించి ప్రకృతి మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రకృతిలో ఇంకా వేరేమైనా రాశారా?
ప్రకృతిలో వేరే ఏమి రాయలేదు సార్. కాకపోతే ప్రకృతి వైపు నుంచి సమాజం వైపుకి నా దృష్టి మళ్ళింది. ప్రజలకి ఉపయోగపడేటువంటి కవితా వస్తువులను ఎన్నుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. దాదాపుగా అన్ని ప్రజా సమస్యల గురించి రాయడం మొదలు పెట్టాను. నా దేశానికి నేను ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి, ఒక భారతీయ పౌరుడు ఎలా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గణతంత్ర దినోత్సవం వచ్చిందంటే ఇవాళ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకుంటున్నారు. కానీ మనం చేయాల్సింది ఇది కాదు సార్. మనకంటూ మన పూర్వీకులు కొన్ని నిబంధనలను ఒక రాజ్యాంగంగా ఇచ్చారు మన కోసం నిర్మించి, వాటిని మనం పాటించాలి. అయితే మనము డైరెక్ట్ గా పాటించడం అంటే ఏం లేదు, మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించాలి. సో వీటన్నింటి గురించి ప్రజలకు అవగాహన కల్పించేటువంటి దిశగా నేను నా కవిత్వాన్ని రాస్తాను.
చాలా బాగుంది, మరి ఇంకొక కవిత వినిపించు.
అయితే సార్ నా కవిత్వాలు అవి చూస్తే అందరూ నార్మల్ గా ఏదో టైం పాస్ కి రాస్తారు అనుకుంటారు కదా, అలా అనుకోకూడదు అని చెప్పేసి నేను నా అసలు నేను రాయడానికి ముఖ్య కారణం ఏంటి, నా కలం ఎలాంటిది అని చూపిస్తూ ఒక కవిత్వాన్ని రాశాను.
చెప్పే ముందు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం సార్, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర. ఎవరు మాట్లాడుతున్నారు? అనిల్ కుమార్ గారు, మీకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అనిల్ కుమార్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం. హలో, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, కొద్ది సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి. హలో హలో, అనిల్ కుమార్ గారు, నా వాయిస్ వినపడుతుందా? మీరు చెప్పండి.
నా కవిత శీర్షిక నా కవనం. అమృతం చిలికే వచ్చే తీయదనం కాదు నా కవనం. శ్రామికుడి చెమట చుక్కలోని కష్టం నా కలం. వెన్నెలకు రుచిన రాత్రి వెలుగు కాదు నా కలం. భగభగ మండే సూర్యుని తాపం నా కవిత్వం. పంచభక్ష పరమాన్నం కాదు నా కలం. గొడ్డుకారం కలిపిన దొడ్డు అన్నం నా కవనం. ఎడారిలో ఒయాసిస్ కాదు నా కలం. ఎండమావిని రాసే కష్ట దర్పణం నా కలం. ప్రేమికుల ప్రణయం కాదు నా కవితా వస్తువు. హాలికుల హక్కులు అడిగే శరణార్థి నా కలం. ఆకాశాన్నంటే భవనం కాదు, దాన్ని కట్టిన కూలీని అద్దం పెట్టేందుకు పుట్టింది నా కవనం. శ్రోతల చప్పట్లకు కాదు నా కలం, శ్రమజీవుల చైతన్య గీతం అవ్వాలి నా కవనం.
ఓకేనండి, మనతో ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో సార్, నా వాయిస్ వినపడుతుందా మీకు? అయితే మీరు ఇప్పటి వరకు ఎన్ని కవితలు రాశారు?
దాదాపు 700 కవిత్వాలు రాశాను సార్.
అయ్య బాబు, 700 కవిత్వాలు! 700 కవిత్వాలు అంటే అది మాటలు కాదు. ఈ 700 కవిత్వాలు ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు?
5 సంవత్సరాలు పట్టింది.
5 సంవత్సరాల్లో 700 కవితలు, వెరీ గ్రేట్. అయితే మీ ఇప్పుడు మీరు ఏం చదువుకుంటున్నారు మీరు?
సార్ నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థిని, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రతిభా కాలేజ్ లో చదువుతున్నాను, మహబూబ్ నగర్ లోనే.
ఓకే, వెరీ గుడ్. అయితే మీ తోటి స్నేహితులు
సార్,
మీ స్నేహితులు మీ కవిత్వాలు ఎక్కువగా ఏవి వింటారు?
ఎక్కువగా మా స్నేహితులు స్త్రీలకు సంబంధించిన కవిత్వాలను వింటారు సార్. అవి నిజానికి చాలా దగ్గరగా ఉంటాయి, ఒక స్త్రీ పడే ఆవేదనకు అద్దం పడతాయి కాబట్టి అలాంటి కవిత్వాలను ఎక్కువగా వింటారు.
మరి మాకు స్త్రీ ఆవేదన కవిత వినిపించండి.
తప్పకుండా సార్. నా కవిత శీర్షిక బ్రతకనివ్వండి, జీవించనివ్వండి. అమ్మాయినే నేను కాదనను, అబల అంటే ఒప్పుకోను. నేను అబలను అయ్యుంటే నీ అరాచకంలో ఇన్ని రోజులు బ్రతికేదాన్ని కాదేమో. నా చెవిలో ఇంకా నిర్భయ ఆర్తనాదాలు చావుడప్పులా మోగుతున్నాయి. ఆసిఫా అరుపులు నా చెవుల్లో రక్తం రప్పిస్తున్నాయి. నేను అబలనే అయితే నీకు జన్మనిచ్చేదాన్ని కాదురా. ఆ పులిటి నొప్పుల్ని అబల భరించలేదురా. సృష్టిని సృష్టించినదే నేను, నన్ను నువ్వు శాసిస్తున్నావు. గర్భంలోనే పసి మొగ్గను కొనగోటితో తుంచేస్తున్నావు. నేను పొరపాటున పురుడు పోసుకుంటే వడ్ల గింజతో ప్రాణం పొట్టన పెట్టుకుంటున్నావు. 16 ఏళ్ల ప్రాయం రాకముందే ప్రేమ పేరుతో నన్ను బలిగొంటావు. నీ చేతిలో చితులు ఎల్లవేళలా మా కోసం ఆరని నిప్పులురా. అమ్మనురా నేను, ఆడజన్మ అంత నీచం కాదురా. నీ ప్రాణానికి పట్టుకొమ్మనురా, ప్రకృతికి మరో రూపాన్నిరా. బ్రతకనివ్వకండి, జీవించనివ్వండిరా.
అద్భుతంగా ఉందండి, సృష్టి ఆడది అని చెప్పి అద్భుతంగా చెప్పారు. ఈ ఆడది లేనిది సృష్టి లేదు, అదే చాలా అద్భుతంగా చెప్పారు, చాలా బాగుంది. అయితే ఇటువంటి ప్రేరణ కలగడానికి మీరు ఎదుర్కొన్న అనుభూతులు, సంఘటనలు అలాంటివి?
ఒంటరిగా నేను ప్రయాణాలు ఎక్కువగా చేసేదాన్ని. కొన్ని కుటుంబపరమైన సమస్యల వల్ల నేను ఒంటరిగానే వెళ్లాల్సి వచ్చేది ఎక్కడికి వెళ్ళినా. ఆ సమయంలో నేను ఎదుర్కొన్నటువంటి వేధింపులు గాని అవన్నీ చూస్తూ వస్తే నాకు చాలా బాధేసేది. ఒక చిన్న చిన్న ఏజ్ లో ఉన్న నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్దవారికి ఇంకొంత ఉండొచ్చు. స్త్రీలు ముందే వీటన్నింటినీ కప్పి పెట్టుకుంటారు కదా, వాళ్ళ వేదనను కూడా నా కవిత్వం ద్వారా నేను బయటికి చెప్పాలని అనుకుని నన్ను నేనుగా ఉదాహరణ తీసుకుంటూనే చెప్తూ వచ్చాను.
ఓకే, మనతో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో
సార్, గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్, మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ సార్. మీకు కూడా మన మైండ్ రెడీ అయ్యి ఇట్లంగా సార్.
శ్రీశైలం గారు బాగున్నారా? మాట్లాడండి, మేడంతో మాట్లాడండి.
సార్ బాగున్నారా సార్?
బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి అమ్మా. మీ కవితలు చాలా బాగున్నాయి చూస్తున్నా
సార్. సార్ గణతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు?
చాలా హ్యాపీ ఉంది, ఇక్కడ మా దగ్గర కూడా చేస్తున్నారు.
చాలా సంతోషం సార్.
ఓకే
రాసి ఉంటారు, ఏదైనా కవిత అడుగుతారా మీరు? అంటే
ఇప్పుడు విన్నా సార్, అన్ని బాగానే ఉన్నాయి.
ఓకే, మీ గురించి శ్రీశైలం గారు, మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీ గురించి ఒక చక్కని కవిత మనం మేడం గారితో విందాం, చెప్పండి.
ఇలాంటి స్థాయి ప్రజలకైనా సరే మనము ఏదైనా కవిత్వం చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు, ప్రతి ఒక్కరు కూడా శ్రమజీవులే. కాబట్టి ఆ శ్రమజీవులు అందరికీ అంకితం చేస్తూ నేను ఈ కవిత్వాన్ని చెప్తున్నాను. నా కవిత శీర్షిక కార్మిక వీర వందనం. చెమట చిందగా చాకిరి చేసి, సేటుత నోటుకు తలనే వంచి, ఆశలు కాంక్షలు ఆవిరి చేసి, బానిస బ్రతుక్కు జీవం పోసి, పైసలకే పానమ్మమ్ముకుని, కాసులకై కాయం కాల్చుకుని, చేటు ఆంక్షలకు తల్లొంచి నిలిచి, గంటలు యుగాలై పనులే చేసి, 4 రాళ్లు వెనకేసేందుకు, 3 పూటలా తిండి తినేందుకు, రేయింబవుళ్లు పనులకు పోయి, రాత్రినెరుగక దినం తెలియక, జ్వరం వచ్చినా జబ్బే చేసిన, కార్ఖానల్లో ఇటుక బట్టీల్లో, కర్మాగారాల్లో యంత్రకు తంత్రపు రక్కసి మధ్యన, బొగ్గు గనుల్లో పనిముట్లతోన, నెత్తిన గంపతో చేతిన పారతో, పొలం దున్నుతూ పంట పండిస్తూ, చెమట చిందిస్తూ, బ్రతుకు నీడుస్తూ, కార్మిక బ్రతుకు అలవాటైనం, విరామమే ఎరుగక చావు బ్రతుకుల్లో పనిచేస్తున్నాం.
ఎక్సలెంట్ ఉంది, ఒక కార్మిక జీవితాన్ని విడమర్చి మంచి అందంగా చెప్పారు, చాలా బాగుంది.
సూపర్ సార్,
విన్నారు కదా శ్రీశైలం గారు, మరి ఓకే వింటూ ఉండండి.
థ్యాంక్ యూ సార్.
శ్రీనిధి గారు
సార్,
మీరు ఈ కవితలు చెప్పిన తర్వాత మీకు మొదటి పురస్కారం గానీ ఇప్పుడు సన్మానాలు గానీ ఎక్కడ ఏ స్టేజ్ లో ఏ ఊర్లో చెప్పారు?
సార్ మొదటిసారిగా నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో ఉపన్యాస పోటీలు ఉండేవి. మొదటగా నాకు ఉపన్యాసంలో జిల్లా స్థాయి ప్రథమ బహుమతి వచ్చింది సార్. అది పీజీ స్టూడెంట్స్ వరకు పోటీ పెడితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నాకు వచ్చింది, వాళ్ళకి కూడా రాకుండా. అదే నన్ను ఇంతవరకు ప్రోత్సహించింది అని చెప్పొచ్చు తొలిమెట్టుగా.
ఓకే ఓకే, చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది కవులు ఉన్నారు కదా, మీరు ఏ బాణిలో ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు?
సార్ నేను శ్రీశ్రీ గారిని ఎక్కువగా ఇష్టపడతాను, ఎందుకంటే ప్రతి కవి కూడా తను కవి అవ్వాలనుకున్నాడంటే మొదటగా చదివేది శ్రీశ్రీ గారి కవిత్వమే, అధ్యయనం చేసేది అవే కవిత్వాలు. నాకు అతని కవిత్వంలో ప్రజల యొక్క పాటలు కనబడేవి. సామాన్యమైన ప్రజలు ఎదుర్కొనే ప్రతి కష్టాలు అతని కవిత్వంలో ఉండేది. అలాగే కవితా వస్తువును ఎన్నుకోవాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు, ఏ వస్తువు అయినా సరే మనం తీసుకుంటే దానిపైన కవిత్వం రాయొచ్చు అని చెప్పేసి అతను చెప్పిన తీరు చాలా అమోఘంగా ఉండేది, ప్రేరణ కలిగించేవి సార్ నాకు ఆయన కవిత్వాలు.
ఇప్పుడు శ్రీశ్రీ గారు రాసినవి మీకు ఇన్స్పిరేషన్ కలిగించింది ఒకటి చెప్తారా?
శ్రీశ్రీ గారు రాసినవి నాకు ఇన్స్పిరేషన్ కలిగించినాయి అంటే చాలా ఉన్నాయి సార్. మచ్చుతునక అంటే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతిచ్చాను, ఈ రెండు లైన్లు చాలు సార్. ఈ రెండు లైన్లు నాలో ఒక ఫైర్ ని కలిగించాయి. ఈ రెండు లైన్లతోనే నేను కవిత్వాన్ని పదును పెడుతూ వచ్చాను.
ఏ సంవత్సరాలు విన్నారు, ఇది ఎక్కడ విన్నారు, ఎలా విన్నారు? మనకి కాలర్ ఉన్నారు. హలో నమస్కారం అండి, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర. ఎవరు మాట్లాడుతున్నారు?
నమస్కారం, ఆర్జే బాబు బంగారం గారు, నా పేరు సుధాకర్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
సుభాష్ గారా?
సుధాకర్ అండి. సుధాకర్?
సుధాకర్ గారా, నమస్కారం అండి. సుధాకర్ గారు మన మార్నింగ్ మంత్ర ప్రోగ్రామ్ లో ఈరోజు శ్రీనిధి గారు ఉన్నారు, కవి గారు, వారితో మాట్లాడతారు, మాట్లాడండి.
నమస్కారం అండి.
నమస్కారం శ్రీనిధి గారు.
నమస్కారం అండి, బాగున్నారా?
బాగున్నామండి, మీరు బాగున్నారా?
నేను చాలా బాగున్నానండి.
ఓకే, కవిత్వాలంటే మాకు చాలా ఇష్టం అండి, మా కోసం చిన్న కవిత్వ ఏదైనా ఇస్తే వినిపించగలుగుతారా?
సార్ తప్పకుండా వినిపిస్తాను సార్. మీకోసం ఒక తాత్వికతకు సంబంధించిన కవిత్వం సార్. మనం చాలా రోజుల నుంచి బ్రతుకుతూ వచ్చాము, ఈవెన్ మనం బ్రతకడం అనేది అది మన ప్రాథమిక హక్కు అనుకోండి. అయితే మనం బ్రతకడంలో పడి ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నాము. మనం చావుని చెవి చూసే లోపు మనకున్నవన్నీ మనవే అనుకుంటున్నాము. కాదు, మనకున్నది మన అస్తిత్వం, మన వ్యక్తిత్వం మాత్రమే అని చెప్పే కవిత్వాన్ని మీకోసం నేను వినిపించబోతున్నాను. నా కవిత శీర్షిక అస్తిత్వం. నేను పూట పూటకి పట్టించే పట్టెడన్నం, బుక్క బుక్కకి సేవించే నీళ్లు, క్షణక్షణం పీల్చే గాలి, నాది నాది అంటున్న నా ఇల్లు, నా హోదా ఇదిరా అంటున్న గర్వం, వాడు నావాడ్రా బుజ్జి అంటున్న నా బంధాలు, నా స్థలం ఇది అంటున్న నా పౌరుషం, ఛ నా పోరిబే అంటున్న నా ప్రేమ, నా ఇల్లు నా భూమి నా బంగారం, నా స్థానం నా ధనం నా ధైర్యం నా శౌర్యం, నా తల్లి నా ఆలి నా కుటుంబం, ఇవేవి కావు నా అస్తిత్వం. పట్టలతో కప్పబడిన ఈ నా దేహం, నా దేహంలోని ప్రాణం, ఇవి కాదు నా అస్తిత్వం. అస్థిరమైన నీ గుండెగుడుల్లో సుస్థిర స్థానం పొందే వ్యక్తిత్వం, అద్ది అగ్గది నా అస్తిత్వం. నా నూకలు చెల్లే లోపు నీ నాలుక నరాల్లో నాట్యమాడేలా విధిలించే కవనం నా అస్తిత్వం. నా కట్టె కాలే లోపు నేను కూల్చే కరుడుగట్టిన అన్యాయాలు నా అస్తిత్వం. చరిత్ర పుటల్లో బండి కింది చక్రాల్లా చూపబడిన స్త్రీలను అదే బండి చోదకుల్లా గుర్తింపు తేవడం నా అస్తిత్వం. మరో తరానికి ఆస్తులు అందించడం కాదు, ఆస్తులు ఉన్నవాడు సైతం అంతస్తు దిగొచ్చేలా చేయటం అస్తిత్వం.
ఎక్సలెంట్ ఉంది, దీంట్లో మాటలతో వర్ణించండి,
చాలా బాగుందండి శ్రీనిధి గారు.
థ్యాంక్ యూ సార్.
మీరు ఆచార్య ఆత్రేయ అంత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
కృతజ్ఞతలు సార్.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆర్జే బాబు బంగారం గారు.
ఓకే ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ గారు. ఓకే, నమస్తే, ఉంటాను. శ్రీనిధి గారు
సార్,
అయితే ఇప్పుడు మీరు ప్రపంచాన్ని ఏ దృష్టిలో చూస్తారు?
సార్ నేను ప్రపంచాన్ని ఎప్పుడు కూడా అందరూ చూసేలాగా కాకుండా కొంచెం ప్రశ్నించే తత్వంతో చూస్తాను సార్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రశ్నించడం మానేస్తామో ఆపేస్తామో అప్పుడు అక్కడ మనకు ఒక ఆపోజిషన్ అనేది తయారవుతుంది, మనకి లాస్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, మన హక్కుల ఉల్లంఘన, మనకి కావలసిన హక్కులు అనేవి అక్కడే అంతమైపోతాయి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా రెండు కోణాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. చూడడం ప్రశ్నించే తత్వంతో చూసినా గానీ కొంచెం ఆవేశంతో కాకుండా ఆలోచన కూడా చేస్తాను నేను.
ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది. ఆ తర్వాత మీరు ఎంతమంది కవిత్రులను కలిశారు, ఎంతమంది కవులను కలిశారు?
సార్ నేను చాలా మంది కవుల్ని కలిశాను. చాలా మంది కూడా నాకు కాల్స్ చేసి లేదంటే మెసేజెస్ చేసి నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. నేను ఇవాళ ఇంత దూరం వచ్చానంటే దానికి ఖచ్చితంగా కారణం కవులు కవయిత్రులే సార్. చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన రవీందర్ సార్ ఉన్నారు, విలాసాగరం రవీందర్ సార్ అని చెప్పేసి, ముక్కెర సంపత్ సార్ అని చెప్పేసి, మళ్ళీ ఇంకా చాలా మంది కవయిత్రులు ఉన్నారు, అనుశ్రీ గారు, ఉషశ్రీ గారు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేయాలంటే చాలా లిస్ట్ అవుతుంది.
చాలా బాగుంది. అయితే ఇప్పుడు మీరు కవితలు రాస్తున్నప్పుడు మొదటగా మీరు ఈ పదాలు రాయొద్దండి, ఈ పదాలు రాయాలి అని ఎవరన్నా మీకు సూచించడం జరిగింది?
చాలా మంది అలా సూచించారు సార్. నీ ఏజ్ కి ఇది తగ్గదు, నువ్వు కాస్త తగ్గు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే నేనేంటంటే సార్, ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు 9వ తరగతిలో ప్రేమలో పడుతున్నారు కదా, వాళ్ళకి వయస్సు లేదు, 18 సంవత్సరాలు అసలే లేవు. అంత చిన్న ఏజ్ లో వాళ్ళు ప్రేమలో పడుతున్నప్పుడు అది ఎలాగో తప్పు, అది మనకు తెలుసు. కానీ ఒక తప్పుని ఎత్తి చూపేందుకు ఒక సామాజిక బాధ్యతతో నేను ఒక కవిగా ఆ పదాలు వాడితే, అలాంటి పదజాలాన్ని వాడితే తప్పేంటి సార్? ఇది నా వాళ్ళకి నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే జస్ట్ మార్పు కోసం మాత్రమే నేను ఏ పదాలు యూజ్ చేసినా వాడేది మార్పు కోసం మాత్రమే.
ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మీరు రాశారు, చెప్పారు, చెప్పిన తర్వాత మీరేమన్నా శైలిని ఏమన్నా మార్చుకున్నారా లేకపోతే అదే శైలిని కొనసాగించారా?
చాలా మార్చుకున్నాను సార్. ముందు చాలా మూస ధోరణిలో ఉండేది, నాకే అంత నచ్చేది కాదు, మొత్తం వచనంలా ఉండేది, మాట్లాడుతున్నట్టే ఉండేది. మెల్లి మెల్లిగా శిల్పాన్ని అలవర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను కవిత్వం ఎలా రాయాలి అన్న దానిపైన శోధిస్తూనే ఉన్నాను సార్. పర్టికులర్ గా ఇది కవిత్వం అని ఎవరు చెప్పలేరు.
ఇప్పుడు కవిత రాయడానికి ఒక స్పెషల్ గా కొన్ని పదాలని ఏర్పుంటారు, ఈ పదాలని అనేవి మీరు ఎక్కడి నుంచి సేకరించారు
సార్? నేను ఎలా
వర్ణన, వర్ణన అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు ప్రేరణ?
వర్ణనకి ప్రేరణ అంటే ఖచ్చితంగా అది మన శ్రీశ్రీ గారినే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతి వస్తువులో కూడా ఒక కవిత్వాన్ని కట్టగలగాలి అన్న దాంతో చూసాడు, ఆ దృష్టితో. కాబట్టి అది చూసి నేను ఆలోచించడం ప్రారంభించాను. ఇక కవిత వస్తువులుగా నేను పదజాలాన్ని ఎక్కడి నుంచి సేకరించాను అంటే, మామూలుగా మాట్లాడుతున్నప్పుడే ఏదైనా పదము నాకు కొత్తగా అనిపించిందంటే ఆ పదాన్ని మధ్యలో పెట్టి దానికి సంబంధించిన ప్రతి పదాలని కూడా రాస్తూ వచ్చాను. ఆ పదాలన్నింటికి ఒక వరుస కట్టి ఒక చైన్ లాగా చేస్తే వచ్చే అర్థాన్ని నేను కవిత్వంగా మలచడం మొదలుపెట్టి ఇప్పుడు కంప్లీట్ గా విషయాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని కవిత్వం రాసేలాగా డెవలప్ అయ్యాను.
ఇప్పుడు ఈ కవిత్వం అనేది మీరు ఒక గంట లేదా ఒక రోజు లేకపోతే ఒక 10 మినిట్స్ అలా తీసుకుంటారా లేకపోతే మీకు ఎంత సమయం పడుతుంది?
సార్ నేను ఆలోచించడం మొదలు పెడితే అది 10 మినిట్స్ కూడా పట్టదు. కాకపోతే ఒక మంచి అట్మాస్ఫియర్ కోసం చూసి ప్రశాంతంగా ఉన్న చోట నేను కవిత్వాన్ని రాస్తాను.
ఓకే, అయితే ఇప్పుడు మీరు ఒక బస్ జర్నీ లో ఉన్నప్పుడు గానీ, రైలు జర్నీ లో ఉన్నప్పుడు గానీ, ఎక్కడన్నా నడుస్తున్నప్పుడు గానీ, ఈ ఇప్పుడు ఈ సిటీ లైఫ్ లో మీరు ఎక్కడైనా సరే మీరు ఏ సందర్భాన్ని అయినా ఏ సందర్భంలోనైనా మీరు ఈ కవిత్వాన్ని రాయగలరా?
రాయగలను సార్.
అంటే ఇప్పుడు అవతల రణక్రమ ధ్వనులు వస్తున్నా గానీ, లౌడ్ స్పీకర్స్ ఉన్నా గానీ, ఇప్పుడు మన ట్రాఫిక్ లో ఉన్నా గానీ, మీరు మనసు మంచి దృష్టిలో పెట్టి రాయగలరా?
తప్పకుండా సార్. ఒక కవిత వస్తువు అన్నది మనకి సృజించింది అంటే, ఒక సమస్య అన్నది బాగా కలిచివేసింది అంటే తప్పకుండా ప్రతి మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏమి ప్రభావం చూపించవు, ఆ సౌండ్లు మనకి వినపడవు. మనకున్నదల్లా కవిత్వం రాయాలి, ఒకే ఒక్క భావంతో రాయడం మొదలు పెడతాను.
ఓకే, ఇప్పుడు ఆ తర్వాత ఫస్ట్ మీకు ఒక దృష్టి అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నా గానీ ఆ దృష్టి రావడానికి మీరు ఏమైనా సాధన లాంటివి ఏమైనా చేశారా?
సాధన అంటూ ఏమి చేయలేదు, కాకపోతే నిత్య జీవితంలోనే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నాను సార్. క్షుణ్ణంగా పరిశీలించడం నేర్చుకుని ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని వ్యక్తుల్ని చదవడం మొదలు పెట్టాను.
మరి మీరు టీవీలో మన చాగంటి కోటేశ్వరరావు గారి, గిరికపాటి నరసింహారావు గారి, మేడపాటి మోహన్ గారి ఇలాంటి అవధానాలు, ఇలాంటి వారి మాటలు విన్న తర్వాత విన్నారా ఎప్పుడైనా?
చాలా తక్కువ సార్, చాగంటి గారి అయితే చాలా తక్కువగా విన్నాను, మిగతా వారి వినలేకపోయాను. ఎందుకంటే నేను టీవీ చూసేదాన్ని కాదు, మొబైల్ ఫోన్ కూడా రీసెంట్ గా వచ్చింది, కవిత్వాలు రాయడం ఎక్కువగా తీసుకున్నప్పటి నుంచి.
ఆ తర్వాత మరి మీరు ఎప్పుడైనా అప్పుడప్పుడు చూచాయగా ఎప్పుడైనా చూసారా ఈ ప్రొఫెషనల్?
చూచాయగా అంటే మన చాగంటి గారివి చూస్తుంటాను సార్.
ఎలా అనిపించాయి ఈ ప్రొఫెషనల్? ఇప్పుడు భగవంతుడి గురించి రామాయణం, భారతం, మహాభారతం అని చెప్తుంటారు కదా,
అవును సార్,
మరి వాటిని కొంచెం వినుంటారు మీరు, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వినుంటారు. వినున్న తర్వాత మరి దాంట్లో మీకేమైనా నచ్చిన సందర్భాలు తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఎలాంటి ఏ విధంగా అనుకున్నారు మీ మనసులో?
అంటే వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని వాళ్ళు చెప్పినట్టుగానే కాక ఇంకో విధంగా కూడా ఆలోచించేదాన్ని సార్ నేను. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా కలిపి చెప్తారు కదా వాళ్ళు, దాన్ని నేను ఎక్కడైనా చెప్పాలంటే నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఉండాలి. నిజాయితీ లేకపోతే ఆ కవిత్వానికి కానీ ఆ అంశానికి కానీ ఒక పరిపూర్ణత అనేది ఉండదు. కాబట్టి నేను నా కోణంలో కూడా ఆలోచించి అది కరెక్ట్ అని నా వరకు నాకు అనిపిస్తేనే దాన్ని చెప్పేదాన్ని. నిక్కచ్చిగా చెప్పాలంటే ముందు అది మనకి ఒప్పాలి.
అయితే మనసులో ముందు ఆలోచన వస్తే దాంట్లో మంచి పెరుగుతుంది ఆలోచన అనేది వస్తుంటుంది.
అవును సార్.
అయితే మళ్ళీ ఒక కవిత.
తప్పకుండా సార్, నేను మనుషుల్ని చదువుతూ ఉన్నప్పుడు అందరినీ చూసి పూర్వకాలంలో ఉన్న వాళ్ళని పుస్తకాల ద్వారా చదివి నేను ఒక వ్యత్యాసాన్ని అనేది గుర్తించాను సార్. సో దాన్ని కవిత్వంగా రాశాను. అయితే ఇందులో నేను శ్రీశ్రీని మొదటిసారిగా అనుకరించడానికి ప్రయత్నించాను. ఈ కవిత్వం స్పెషాలిటీ అది. నా కవిత శీర్షిక వచ్చేసి మారిన మనిషి. విన్నావా 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 ఈ నిజం, కన్నావా 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 వాస్తవికం, కళ్ళ ముందు కనిపించే మనిషిక పటుడేమో, పరికించి చూస్తే నీకు నిజం కనికరించునేమో, లోనొక్కటి బయటొక్కటి బయటపడేది ఇంకొకటి, వీడివారే అసలు మనిషిమే, వేరమాడి బతికిస్తివి, సగం నిజం సగం అబద్ధం ఇదే జగన్నాటకం, ఇలా నీకు దర్శించే ఈ కాలపు పద్మ వ్యూహం, ఇంతే ఇంతే ఇంతేలే ఈ లోకపు తీరింతేలే, తీరం చేరేదాకా తచ్చాడుట తరం ఇంతేలే, విన్నావా 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 ఈ నిజం, కన్నావా 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 వాస్తవికం.
ఓకే, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు దీంట్లో వేరియేషన్స్ ఏమైనా చూస్తారా? అంటే ఇప్పుడు ఇప్పుడు వృత్తులు ఉన్నాయి కదా, కుల వృత్తులు ఉన్నాయి కదా, వాటి గురించి ఏమైనా రాయడం జరిగిందా?
కుల వృత్తులు అంటే సార్ ఇప్పుడు వాటి పైన నేను ఇప్పుడిప్పుడే రాయదలుచుకోలేదు, ఎందుకంటే ఒక్కొక్కరి మాటలు విన్నాక వాళ్ళ ద్వారా ప్రభావితమై వాళ్ళ వైపుగా రాయడం జరుగుతుంది కులాల విషయంలో. ఎందుకో మరి అవన్నీ కాకుండా నాకంటూ కులాల పైన ఒక స్థిరమైన అభిప్రాయం వచ్చాక అది అందరూ ఆమోదించగలిగేదై ఉండాలి. ముఖ్యంగా ఈ కులాల గురించి
మాట్లాడుకోవాలంటే కుల వృత్తుల గురించి అడుగుతున్నాను.
కుల వృత్తుల గురించి అంటే సార్ ఇప్పుడు కుల వృత్తులు అన్నది నేను చూసినంత వరకు మగ్గం నేయటం మాత్రమే చూసాను. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం.
మీరు దాని మీద ఏమన్నా రాయడం జరిగిందా?
రాయలేదు సార్.
అంటే ఇప్పుడు మీరు మరి గోరంటి వెంకన్న గారి సాంగ్స్ వింటుంటారా? ఆయన స్పీచ్ చూస్తుంటారు?
ఆయన సాంగ్స్ వింటుంటాను సార్. ఆయన పల్లె జీవనాన్ని ప్రతిబింబించేలా చాలా పాటలు రాస్తున్నారు. పైగా అతను మన జిల్లా వాడు, పాలమూరు జిల్లా వాస్తవ్యుడు.
ఓకే, అయితే ఇప్పుడు మీరు సినిమా నేపథ్యం ఉన్న సినిమాలు చూడడం గానీ దాంట్లో ఉన్నాయి అలాంటి ఏమన్నా పాటలు గానీ తీసుకోవడం గానీ ఏమన్నా పాడతారా అట్లా ప్రైవేట్ గా, లేకపోతే మీ మీ దాంట్లో మీ కవితలోనే చదువుకుంటారు?
నా కవిత్వాల్ని లేదంటే రచయితల యొక్క కవిత్వాల్ని, కవయిత్రుల కవిత్వాల్ని మాత్రమే చదువుతాను సార్. సినిమాల వరకు నేను వెళ్ళలేదు.
ఓకే, మీ జీవన విధానం చెప్పండి. పొద్దున్న లేవగానే మీరు స్నానం చేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత అది చెప్పండి
సార్. నా జీవన విధానం అంటే ఈ కవిత్వాలు రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కువగా అర్ధరాత్రులు మేల్కొవడం అనేది స్టార్ట్ అయింది అనమాట. ఎలా అయినా మార్నింగ్ 4 o'clock అయితే నేను లేస్తాను, ఎన్ని పనులు ఉన్నా గానీ మాక్సిమం 11 గంటల వరకు పడుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా రాసేది ఉంటే అది ఆలస్యం అవుతుంది. ఈ మధ్యలో మాత్రం ఎక్కువ శాతం నేను చదవడానికి లేదంటే ఆలోచించడానికి కేటాయిస్తాను సమయాన్ని.
ఓకే, మీరు ఎప్పుడైనా సందర్శన స్థలాలు అంటే ఒక గుళ్ళు గోపురాలు అలాంటి వాటికి ఎక్కడ ఎక్కడికి వెళ్తుంటారు ఎక్కువగా?
ఎక్కువగా సార్ నేను గుళ్ళకి వెళ్తుంటాను, కాకపోతే అక్కడ నేను దర్శించేదానికి అంటే కూడా అక్కడ పరిసరాలను చూడడం జరుగుతుంది. ఎందుకంటే గుడిల వల్ల వచ్చే లాభాలు కూడా కొన్ని ఉంటాయి సార్. ఒక దగ్గర ఒక దేవస్థానం ఉందంటే ఆ ప్రాంతం మొత్తం డెవలప్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అక్కడికి రాకపోకలు సాగించేందుకు రవాణా సంస్థను నెలకొల్పుతారు, రవాణా సౌకర్యాలని పెడతారు, అక్కడ భోజన వసతులు, మళ్ళీ ఉండడానికి బస చేయడానికి వసతులు అవన్నీ పెడతారు. కాబట్టి ఒక ఒక కొత్త గుడి వచ్చింది అంటే దాని చుట్టూ కూడా మళ్ళీ జీవనం అనేది స్టార్ట్ అవుతుంది. సో అవి తెలుసుకోవడానికి నేను ముఖ్యంగా కొత్త కొత్త గుళ్ళకి వెళ్తుంటాను.
ఓకే ఓకే, మీరు స్త్రీ గురించి ఒక కవిత నేను విన్నాను, నేను నెట్ లో చూసాను, అది మీరు
తప్పకుండా సార్. ఈ కవిత్వం నాకు ఎక్కువ గుర్తింపు తెచ్చిందని చెప్పుకోవచ్చు. గత రెండు నెలలుగా నేను ఎక్కువ కవి సమ్మేళనాలు ప్రోగ్రామ్స్ కి వెళ్తున్నానంటే అది ఈ కవిత్వం ద్వారానే అని చెప్పొచ్చు. కవిత శీర్షిక వాడికి సమర్పణమయ్యా. వాడికి సమర్పణమయ్యా, వంటి నిండా గాయాలు, బహుకరిస్తున్న నొప్పులు, పంటి కింద భరించి బలం కూడబెట్టుకున్నా, చిరిగిన చీర కొంగు, చెరిగిన నా జుట్టు, నలిగిన నా దేహం, భయంగా భారంగా, సంభోగం ఒక సుఖం అంటారు కానీ సంభోగం ఒక్కరికే సుఖమని తేలింది, మరొకరి బ్రతుకు భారం కూడా అవ్వచ్చని నా ద్వారా రుజువైంది. నా దేహపు అనువనుగుణా గల అంగాలను అదిమి తురికి నన్ను అనుభవించి నా మానాన్ని వాడి సుఖంగా మార్చుకున్నాడు, నా జీవితాన్ని వాడి పాదం కింద తొక్కాడు. చూసిన నలుగురు ముఖాలు చిత్రించారు, కొందరు జాలి చూపులు విసిరారు, అయ్యో పాపం అని ఇంకొందరు, న్యాయం చేయండి అడిగిన ఒకరిద్దరు, ఎటో తిరిగి న్యాయం మాత్రం జరిపించారు. వాడిని మనవాడాలంట, వాడితో అడుగేయాలంట, వాడితో మమేకమై వాడే నేను, నేనే వాడు, చెరి సగమంట, బ్రతుకు బుగ్గిపాలు చేసిన వాడే నా బ్రతుకు గతి అంట, గత్యంతరమేం లేదంట, ఇది తప్పదంట, ఇది ఇంతేనంట, సమాజం ఇంతేనేమో, నా జీవితం నాశనమైనా వాడి పంచనే బ్రతకాలంట, వాడి పక్కనే పండాలంట.
కవిత చెప్పిన తర్వాత మాటలు అనేవి రావట్లేదు. గాంధీ గారు చెప్పారు అప్పుడు అర్ధరాత్రి ఆడది నడిచి వచ్చినప్పుడు అసలు ఎందుకు స్వాతంత్రం అని చెప్పి చెప్తుంటే ఆ వాడు గుర్తొస్తుంది చెప్తాను. ఓకే, మీరు స్త్రీ ఔన్నత్యం గురించి ఒక పోటీతత్వాల గురించి రాసింది ఏమన్నా
రాశాను సార్? స్త్రీ ఔన్నత్యం అని చెప్పాలంటే అది ఎప్పుడైతే రాస్తామో అక్కడి నుంచి మనకి ఎదిరింపులు బెదిరింపులు అనేవి తప్పకుండా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో స్త్రీకి సంబంధించిన ఏ కవిత్వం రాసినా కూడా నువ్వు ఫెమినిస్ట్ వా అంటున్నారు.
అలా కాకుండా ఇప్పుడు స్త్రీ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు, చెస్ లో కానివ్వండి, ఒక క్రికెట్ లో కానివ్వండి, దేంట్లో సరే ఒక దాంట్లో చంద్రమండలానికి కూడా పోయొచ్చారు చాలా మంది. అలాంటి వాళ్ళ గురించి స్ఫూర్తి తీసుకొని మన స్త్రీ ముందుకి అడిగేస్తుంది అని చెప్పి ఇప్పుడు మన గణపతి సందర్భంగా
తప్పకుండా సార్. స్త్రీ గురించి అంటే ముందు మనం స్త్రీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆమె పట్ల ప్రజలకి ఉన్న ఒక భావాన్ని మార్చగలగాలి, అభిప్రాయాన్ని మార్చగలగాలి. ముందు వాళ్ళకి ఒక అవేర్నెస్ అన్నది ఇవ్వాలి స్త్రీ అంటే ఏంటి. ఎందుకంటే ఒక స్త్రీని వాళ్ళు నిజంగా ఒక స్త్రీగానే చూసినట్టయితే ఇప్పుడు అరాచకాలు అనేవి జరగకపోయి ఉండేవి. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి స్త్రీ అంటే ఏంటి అసలు అన్నది పూర్ణకు తెచ్చాక మనము తర్వాత వాళ్ళ విజయాలు అనేవి మాట్లాడుకోవచ్చు కదా. ముందు వాళ్ళ విజయాలే చెప్పామంటే వాళ్ళకి ఫస్ట్ స్త్రీ అంటే ఏంటి, ఒక సద్భావం అనేది ఉండదు.
ఇప్పుడు అన్ని కాలాలు వెళ్ళిపోయినాయి, ధర్మయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చింది. ఇన్ని యుగాల్లో స్త్రీలు ఎంతో ముందంజలో ఉన్నారు, ఎంతో గొప్ప విజయాలు సాధించారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్ని చేస్తున్నారు. వీరి గురించి మీరు ఏమైనా రాశారా?
అవును సార్ రాశాను. ఆకాశాన్ని అంటింది నా ప్రతిభ, ఆకాశాన్ని అంటింది నా ప్రతిభ, కానీ ఇక్కడ చూస్తే భూమి కింద ఉన్నాను, కానీ ఇక్కడ చూస్తే భూమి కింద ఉన్నాను. ఏ రంగంలోనైనా చూడండి, ఏ రంగంలో చూసినా నేనే, ఏ రంగంలో చూసినా నేనే, ఇక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ లేను నేను, అన్ని చోట ఉన్నాను, అన్ని చోట ఉన్నాను, అది మంచిదైనా చెడుదైనా. సద్దిదిగైనా చెడుదైనా సరే నేను అక్కడ ఉన్నాను అని చెప్పేసి ఈ కవిత్వం ఇలా సాగుతుంటుంది సార్. ఇది దాదాపు 7 పేజీలు ఉంటుంది, దీర్ఘ కవిత్వం ఇది.
చాలా బాగుంది. ఇంకొకటి చెప్పండి.
ఇంకొకటి అంటే స్త్రీల గురించినా సార్?
మామూలుగా ప్రజల గురించి ఉన్న మంచి. ఇప్పుడు మీరు దేవుళ్ళ గురించి ఏమైనా రాశారా?
లేదు సార్, దేవుళ్ళ గురించి రాయలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి చాలా అంశాలు ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడని వాటి గురించి, అంటే మరీ అంత ఉపయోగపడని వాటి గురించి ముందే మనం మాట్లాడకూడదు కదా. మనకు ఆల్రెడీ ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి మనం ప్రస్తావించాల్సినవి, కాబట్టి అటువైపుగా నేను వెళ్ళలేదు.
మీకు సన్మానాలు జరిగిన సందర్భాలు ఎక్కడ, ఏ ఊర్లో మొదటగా మిమ్మల్ని సన్మానించారు?
మొదటగా నన్ను పాలమూరు వాళ్ళే సన్మానించారు సార్. తెలంగాణ ప్రభుత్వమే నన్ను లాస్ట్ ఇయర్ సన్మానం చేశారు. నాకు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనంలో పాల్గొన్నందుకు గాను నాకు సన్మానం చేశారు. అలాగే అదే సంవత్సరం నాకు 2 సార్లు తెలంగాణ ప్రభుత్వమే సన్మానం జరిపించారు సార్.
ఓకే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా సీట్ లాంటిది అట్లా ఇచ్చారా?
లేదు సార్, నేను ఇంకా అంత గుర్తింపు పొందలేదని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే వస్తున్నాను.
బాగుంది. అయితే ఆ తర్వాత సందర్భంలో మీకు మరి ఇప్పుడు తెలంగాణ ధూమ్ ధామ్ ఇట్లాంటి కళాకారులు ఉన్నారు కదా, ఈ దీంట్లో ఎప్పుడైనా వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నించారా?
లేదు సార్, ఎందుకంటే మేము ఒక పల్లెటూరులో ఉన్నాం ఆ టైంలో. ఉద్యమం సమయంలో పల్లెటూరులో ఉన్నాను, అప్పుడు నాకు ఏ విషయం తెలిసేది కాదు. కాకపోతే విమోచన దినోత్సవం రోజు మాత్రం ఒక్కసారి నాకు వేదిక పైన మాట్లాడే అవకాశం వచ్చింది. అది విమోచన దినోత్సవం కాబట్టి నిజాంల పాలన గురించి చెప్తాను అంతే. అంతకు మించి ఉద్యమంలో నాకు ఏ అవకాశం రాలేదు, నాకు తెలియదు ముఖ్యంగా. లేదు సార్, అది 7th క్లాస్ లోనే అయిపోయింది. వేరేది నేను ప్రతి ఒక్క వేదిక పైన కూడా ఒక కవిత్వాన్ని చాలా చెప్పాలనుకుంటాను, ఎందుకంటే ప్రస్తుత యువతరం మొత్తం కూడా సినిమాలకి ప్రభావితం అవుతున్నారు, ఎక్కువగా సినిమాలకి ఆకర్షితం అవుతున్నారు కదా. సినిమాను చూసే కోణంలో చూస్తే ఓకే, కానీ ఇంకో రకంగా చూస్తే మాత్రం నష్టం మనకే జరిగేది. అది మనకి మాత్రమే వ్యక్తిగతంగా నష్టాన్ని కాకుండా మన సమాజానికి, మన దేశ అభివృద్ధికి కూడా కళంకంగా ఉంటుంది. సో నేను ఆ సినిమాల గురించి ఒక కవిత్వాన్ని రాశాను. శీర్షిక వచ్చేసి నేటి సినిమాను ప్రశంసించాల్సిందే, నేటి సినిమాను ప్రశంసించాల్సిందే. 2 మొహాలుంటాయండి, ఒకటి తెర వెనుక, ఇక్కడ అన్ని వాడిపోయిన మొహాలు. పూటికి కొట్టుకునే బ్రతుకులతో భరించలేక రంగుల లోకం వెనక ఉండి కథను మనకు రంగులుగా చూపిస్తారు. ఎన్ని రంగులు తెరపై పూయించినా వారి బ్రతుకులు మాత్రం నలుపే. ఇక తెర మీద మనం చూస్తే అంతా రంగులమయం. ఈ మధ్య అశ్లీలత పెరుగుతుంది అనుకోండి, కానీ మన ప్రేక్షకులు ఇప్పుడు అర్ధనగ్న భామలనేగా అడుగుతున్నారు. తెర మీద రంగుల మధ్య జుగుప్సాకరమైన దృశ్యాలు, ఖంగు తినేలా కథలు, చెడు ఉసురు కొల్పే.
హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు?
హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ అవినాష్.
ఏం పేరండి?
అవినాష్. అవినాష్
అవినాష్ గారు, మనతోటి కవిత్రి శ్రీనిధి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి.
నమస్కారం అండి అవినాష్ గారు.
నమస్కారం మేడం.
ఎలా ఉన్నారు సార్?
బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
నేను కూడా బాగున్నానండి
మేడం. హలో,
చెప్పండి సార్.
మీ కవిత్వాలు చాలా బాగుంటాయి మేడం.
థ్యాంక్ యూ సార్.
మేము మీకు పెద్ద ఫ్యాన్ మేడం.
థ్యాంక్ యూ సార్.
మేడం మీరు ఫ్యూచర్ లో ఏం చేయాలనుకున్నారు మేడం?
సార్ నేను ఫ్యూచర్ లో సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలన్నది నా గోల్ సార్.
అవునా, మీరు ఎంచుకున్న రూట్ కు దానికి కొంచెం. హలో
సార్. సార్ చెప్పండి.
మీరు ఎంచుకున్న రూట్ కి దానికి కొంచెం డిఫరెంట్ ఉందా మేడం?
అంటే ఇది ఏం నాకు వృత్తి కాదండి, ఇది నా కోసం నేను ఏర్పరచుకున్నది. ఇక చదువు అయితే ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, నేటి కాలంలో చదువు లేకుండా ఎలా మనగడ సాధించేది.
ఓకే, ఈ విప్లవంలో మీరు ఏం చేయాలనుకున్నారు మేడం ఫ్యూచర్ లో?
విప్లవం నేను అసలు విప్లవకారిని కాదండి,
కవిత్వాలు
మాత్రమే రాస్తాను నేను, కవయిత్రిని మాత్రమే. విప్లవకారిని అయితే నేను కాదు.
ఓకే మేడం, మీరు ఈ విప్లవం రూట్ లోకి ఎందుకు వచ్చారు మేడం? అసలు
నేను విప్లవం రూట్ లోకి రాలేదు.
కవితలు రాస్తున్నారు, కవిత్రి అది
విప్లవం అన్నది కాదు.
కవిత్రి, కవిత్రి అంటే కవితలు రాశారు.
ఆ విప్లవశ్రీ అని వస్తాయి కదా సార్ ముందు పేరు,
అది కాదు.
అది అది కాదు, అది కాదు. ఓకేనండి, మరి థ్యాంక్ యూ అవినాష్ గారు, మరి మీ సమయం వెచ్చించి మాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రీనిధి గారు, మీరు భవిష్యత్తులో ఇప్పుడు ఇందాక అడిగారు కదా అవినాష్ గారు, మీరు తీసుకున్న దానికి ఇప్పుడు ఈ కవితలకి సంబంధం లేదన్నారు కదా, మరి ఇప్పుడు మీరు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి ఇవి తర్వాత మీరు దీంట్లో ఓకే అన్న ఓకే మీకు జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మరి వీటిని వాటిని ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు అది దీని ఏమంటారు
మేనేజ్ చేయడం ఎలా అంటున్నారు సార్? మేనేజ్ చేయడం అంటే ఏం లేదు, నేను ఈ ఫీల్డ్ లోకి సంపాదించడానికి రాలేదు, ఏదో ఒకటి ఆశించి అయితే అసలు రాలేదు. కాబట్టి ఇందులో జాబ్ రావాలి అని నేనైతే కోరుకోను. ఒకవేళ వచ్చిన నాకంటే ఎక్కువ ఎవరికైతే ఈ జాబ్ అవసరం, నేను చదువుని ముఖ్యంగా చూసుకుంటాను సార్.
హలో,
నమస్కారం అండి, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర, ఎవరు మాట్లాడుతున్నారు?
హలో
సార్.
ఎవరండి మాట్లాడేది, మీ పేరు చెప్పండి.
హలో
హలో, మీ పేరు చెప్పండి.
హలో
సార్, మీ పేరు చెప్పండి, మీ పేరు ఏం పేరు? మీ పేరు చెప్పండి సార్. శ్రీనిధి గారు, మీరు ఇప్పుడు భవిష్యత్తులో ఈ కవితల రంగంలో రాణిస్తున్నారు, మీరు మొన్న సాహిత్య పురస్కారం కూడా జరిగింది, మీకు ఎలాంటి
సార్? నేను ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆరాధించే ఒక సాహితీవేత్త చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాను.
నమస్కారం అండి, వెల్కమ్ టు మనీ మంత్ర, ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి సార్, మీ పేరు చెప్పండి.
హలో
హలో సార్, నా వాయిస్ వినపడుతుందా మీకు? హలో
హలో
సార్, మా వాయిస్ వినపడుతుందా మీకు?
హలో
వినాయక్ గారి చేతుల మీదుగా నేను పురస్కారం అందుకోవడం అయితే నాకు ఆనందంగా ఉంది. కాకపోతే ఈ ఆనందం ఎక్కువసేపు నిలిచేలా లేదు, ఎందుకంటే ఎప్పుడైతే మనం పురస్కారాలు అందుకుంటామో అప్పుడు మన పైన ఉన్న బాధ్యత అనేది పెరుగుతుంది కదా. సో ఆ దిశగా నేను ఇంకా ఎక్కువ ఆలోచించాలనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాను.
ఈ పురస్కారం మీరు జే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ మీరు సాధించారు కదా?
అవును సార్.
ఈ సందర్భంలో మీ స్నేహితుల నుంచి గానీ మీ పేరెంట్స్ నుంచి గానీ ఎలాంటి స్పందన వచ్చింది?
వాళ్ళు చాలా సంతోషపడ్డారని చెప్పొచ్చు సార్. చాలా మంది కాల్స్ చేసి అప్రిషియేట్ చేయడం చేశారు. నాకు తెలియని వాళ్ళు, నాకు పరిచయం లేని వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేయడం నాకు కూడా కొంచెం ఆనందంగా ఉంది. సో ఒక అవార్డు వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా మాత్రమే ఉండకుండా నాకు ఎప్పుడు అలర్ట్ చేస్తున్నారు, నువ్వు ఇంకా ఆలోచించాలి అని చెప్పేసి. తోటి కవులు కవయిత్రులు కూడా నన్ను అలా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రశంసిస్తూ కూడా నన్ను విమర్శించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను తప్పు చెప్పినప్పుడు కూడా, నేను తప్పు రాసినప్పుడు కూడా వాళ్ళు అడగాలి కదా, వాళ్ళు నన్ను అట్లా కూడా ప్రోత్సహిస్తున్నారు సార్. విమర్శలు వస్తుంటాయి నాకు.
ఓకే, మీరు ఇంత చిన్న వయసులో ఇలాంటి ఎదుర్కోవడం కూడా అది కూడా ఒక సాహసం అని చెప్పాలి. హలో
హలో, నమస్తే బాబా. నా ఈ మేడం కవితలు వింటున్నా, మంచిగా ఉన్నాయి.
ఖాన్ గారు ఎలా ఉన్నారు?
మాటలా మంచిగా ఉన్నా మేడం. మాటల్లో కూడా ఒక కవితలు వచ్చిస్తున్నాయి, ఇంతకు ముందు కూడా అది చూసి ఎనర్జెటిక్ గా మాట్లాడుతుంది, అంటే మాటకు కూడా అప్పుడే ఒక కవిత లాగా మార్చేస్తుంది.
మాట్లాడండి, మనతో ఉన్నారు కదా, మాట్లాడండి.
నమస్కారం సార్.
నమస్తే నమస్తే మేడం, మీది మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా మేడం, ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది కదా.
అవును సార్.
మీది మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా.
థాంక్యూ సార్.
ఇంకా మీరు ఇప్పుడు వరకు చెప్పారు కదా సివిల్స్ కి ప్రిపేర్ అవుతురని, సివిల్ లో కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటున్నా మేడం.
థాంక్యూ సార్.
ఖాన్ గారు మన ఇప్పుడు రెగ్యులర్ కాలర్, మనకి మంచి ఫోన్ చేసి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు ఖాన్ గారు.
చాలా సంతోషం.
ఇదే ఇదే బాబు సార్ కు కూడా హై టాలెంటెడ్ పర్సన్ కి తీసుకొస్తున్నారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ మీకు.
మీకు కూడా.
ఓకే థ్యాంక్ యూ అండి.
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
ఓకే థ్యాంక్ యూ అండి. శ్రీనిధి గారు మంచి కవిత చెప్పండి.
తప్పకుండా సార్. మనిషికి సంబంధించిన కవిత్వం ఇది. శీర్షిక కూడా మనిషియే. మనిషి రెండు కాళ్ళు రెండు చేతులు, జ్ఞానేంద్రియాలు వగైరాలు, నా దేహపు భాగాలు. పరిణామ క్రమంలో ఈర్ష, ద్వేషం, మోసం, పగ వగైరాలు వచ్చి చేరాయి. అయితే ఇంకొన్ని కూడా అప్పుడప్పుడు చుట్టాలకు మళ్ళే వచ్చిపోతుంటాయి. ప్రేమ, జాలి, కానీ స్వార్థంతోనేనండోయ్. అదే పరిణామ క్రమంలో మానవత్వం, నైతికత్వం అన్నవి మరుగున పడిపోయాయి, మాయమవుతూ వచ్చాయి. నేను ఎవరి గురించి చెప్తున్నాను తెలియలేదా? ఇంకా సర్వజంతు లక్షణాలు కలిగిన వాడు అని ఒక కవి అన్నారు. కానీ సర్వ జంతువుల్లో ఇతడొకడు, వేరే ఏ జంతువుతోనూ పోల్చలేము. మళ్ళీ అవన్నీ నిరసన తెలుపుతాయి, రచ్చబండకెక్కుతాయి. మనమంత ఘనకార్యులం కదా, తల్లిలాంటి అడవిని అంతస్తులకు అమ్ముకున్నాం, దాహార్తి తీర్చే నదీనదాలపై విషం కక్కుతున్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఊపిరిపోస్తున్న గాలమ్మ గొంతులో విషవాయువులు విరజిమ్ముతున్నాం.
చాలా నైస్, బాగుంది. ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా ఇది కాలుష్యం అనేది పట్టు పీడిస్తుంది, ప్లాస్టిక్ వాడుతున్నారు. ఇవన్నీ వీటి గురించి ఏమైనా రాశారా మీరు?
కాలుష్యం గురించి రాశాను సార్. అడుగడుగున కాలుష్యం నా భరత జాతిని కబలిస్తుంది, అడుగడుగున కాలుష్యం నా జాతిని కబలిస్తుంది. ఎటు చూసినా తినే తిండి, పీల్చే వాయువు, తాగే నీరు, ప్రతిదీ కాలుష్యమయం. ఇక్కడ మనం చేస్తున్నది భోజనం కాదు, అక్షరాల విషం, అక్షరాల విషం. ఇది మినీ కవిత్వం సార్.
ఓకే ఓకే చాలా బాగుంది. మరి ఇప్పుడు రేపు భవిష్యత్తులో ప్రపంచం ఏ విధంగా అందంగా, ప్రకృతి ఇప్పుడు చెట్లు నాటాలి, ప్రకృతి వైఫల్యాలు ఎక్కువైపోయినాయి అని చెప్పి దీని గురించి ఏమన్నా
ఉంది సార్? దీని గురించి ఇది చాలా పెద్ద అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రకృతిని చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు. చాలా వరకు గ్లోబలైజేషన్ వచ్చాక మన భూమి పైన అడవుల శాతం అనేది తగ్గుతూ వచ్చింది. అంతెందుకు అడవులకు నిలయమైన ఆఫ్రికా ఖండంలో కూడా ఎంతో ఎక్కువ ఉన్న అడవుల శాతం కూడా చాలా కిందికి పడిపోయాయి. వీటి కోసం మనము ఎన్నో ఇనిషియేటివ్స్ ని తీసుకురావాలి. అఫ్ కోర్స్ ప్రభుత్వాలు కూడా ఆ దిశగా పయనిస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం. స్వచ్ఛ భారత్ కానీ లేదంటే మనము హరితహారం కూడా, అన్ని కూడా మనం ఏంటంటే ఒకవేళ మనకి చెట్లు నాటే అంత సౌలభ్యం లేదు, అంత స్థలం లేదు అనుకున్నట్టయితే కనీసం చెత్తని నివారించాలండి. చెత్తని నివారించామంటే సగం వరకు భూమి యొక్క తాపాన్ని మనం తగ్గించినట్టు అవుతాం, లేదా పెరగకుండా చూసుకున్నట్టు అవుతాం కదా. ప్రతిసారి కూడా మనము చేసేది ఏంటంటే చెట్టు నాటలేకపోతాం, కానీ ఆ చెట్టు ఇచ్చే ప్రతి దాన్ని కూడా మనం తీసుకోవాలనుకుంటాం. అది పండు కానివ్వండి, వాయువు కానివ్వండి, లేదా దాని చెక్కతో మనం, దాని కలపతో మనము ఇంటికి కావలసిన వస్తువులు కానివ్వండి తయారు చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా, అవన్నీ వద్దు అని చెప్పేసి వృక్షాన్ని నేను నీ పరిరక్షకుణ్ణి, నేను పర్యావరణానికి నేను ఒక పట్టుగొమ్మను అని చెప్తూ ఇట్లా ఒక దీర్ఘ కవిత్వం ఉంది సార్. ఇది దాదాపు ఒక 15 పేజీలు ఉంటుంది. 3 డేస్ టైం తీసుకుని రాశాను.
ఇప్పుడు మంచి ఒక కవిత వినిపించండి, సమయం అయిపోతుంది.
తప్పకుండా సార్. అయితే నేను కవితా వస్తువులు ఎన్నుకునేటప్పుడు నాకు ఒక్కొక్కసారి కవితా వస్తువులు మరీ ఎక్కువ అయిపోతుంటాయి, సో దాన్నే బేస్ చేసుకొని నేను రాసిన కవిత్వం ఇది. కవితా శీర్షిక వచ్చేసి కవితా వస్తువులు ఎక్కువయ్యాయి, ఏదైనా రాయాలని భీష్మించు కూర్చున్నా ఏవేవో ఆలోచనలు కవితా వస్తువులుగా మారి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నా గురించి రాయవా, నన్ను కాగితంపై దించవా అని కలవర పెడుతున్నాయి. కవులకు చాలా కష్టాలుంటాయి, అలాగే నాకు ఉన్నాయి. కవితా వస్తువులు లేక కాదు, వస్తువులు మరీ ఎక్కువయ్యాయి. నా కలం ఏది కనిపించినా పరుగులు పెట్టి పరవళ్లు తొక్కేది, కానీ నా దేశంలోని సమస్యలు, నా ప్రజల పాటలు చూసి చలించు చలనం కోల్పోయింది. కాగితపు తెలుపును నలుపులా మార్చడానికి ఏ సమస్యను ఎన్నుకోవాలా అని ఏ సమస్య నా కాగితంపై నలుపులా మారి నా దేశాన్ని రంగులమయం చేస్తుందోనని నా పాలి ప్రశ్నిస్తోంది. తీవ్రతలో అటు ఇటుగానైనా నా దేశంలో నేను రాయాల్సినవి చాలా ఉన్నాయి. నా సిరా చూపాల్సిన సాక్ష్యాలు చాలానే ఉన్నాయి. చరిత్రలో సువర్ణాక్షరాలను నా సిరా చెక్కకపోయినా సమాజాన్ని ఆలోచింపజేస్తే చాలు. నా చిన్ని కవి హృదయం కలకాలం కవితోత్సాహంతో కదులుతుంది. ఎనలేని సంతృప్తి నా జీవితాన్ని ఆవహిస్తుంది.
చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మీరు ఇలాంటి కవితలు ఎన్నో రాసి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి, మీకు కూడా మంచి పేరు రావాలని చెప్పి మా తరఫున, మైండ్ మీడియా తరఫున, మైండ్ మీడియా రేడియో తరఫున కోరుకుంటున్నాం. మా శ్రోతల తరఫున కూడా మీకు మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలియజేసుకుంటున్నాం.
విన్నర్గా ఫ్రెండ్స్ ఈ వారం మన కవిత్రి శ్రీనిధి గారితో సాహితీ వచ్చేవారం మళ్ళీ ఒక చక్కని శ్రోతతో మళ్ళీ కలుసుకుందాం. మనతో ఎవరైనా కాలర్ ఉన్నారా? హలో, ఎవరు లేనట్టుంది. విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా దగ్గరకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ధన్యవాదాలు.
ఓకేనండి, వినేశారా ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేవారం మళ్ళీ ఒక గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారంతో మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది ఒక భారతీయ స్వరం. నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మార్నింగ్ మంత్ర కార్యక్రమం జనవరి 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.